అందరి ప్రార్థనలో హృదయకాలకు శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని వాక్యం వస్తుందా? దేవుని వాక్యం వద్దకొద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాలు చదువుకుందాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అదన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైన అయోగ్యమునే ఉన్నది. మనుషులకు అందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఏంది మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము. కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాట పడుచున్నాము. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మొదటిగా మరి మనం మా ప్రతి బుధవారము వీక్లీ బైబిల్ స్టడీలో భాగంగా ప్రసంగ గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. మరి 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యే అయితే మరి నిన్నటి దినమంతా హాలిడే కావడం వల్ల కాలనీ పరిచర్ ఏర్పాటు చేసుకున్నాం. రాత్రి 3 గంటల వరకు అదే వర్క్ చేయడం వల్ల అదే ప్రసంగ గ్రంథాన్ని ఈ ఉదయకాలం కొనసాగించలేకపోతా ఉన్నాను. మా ఈ రాజమండ్రి మీటింగ్ మనం లాస్ట్ వీక్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ మూలవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు అనేక తలంపులు ఇచ్చారు. ఆ తలంపులు ఉదయకాలం మీతో పంచుకొని ఆశపడతా ఉన్నాను. దయచేసి గమనించగలని మనం చేస్తున్నాను. అలాగే మన అందరూ ప్రార్థన చేస్తున్న రీతిలో మరి చాలా దీవెనకరంగా క్యాలెండర్ ప్రభు సిద్ధపరుస్తున్నారు. మన కొరకు మనమే ప్రార్థన చేసుకున్నాం. ఈ డిపార్ట్మెంట్ కొరకు, అన్ని డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేసేటిలోనికి ప్రభు క్యాలెండర్ ద్వారా మనం నడిపిస్తా ఉన్నారు. ప్రభుకి మహిమ కలిగింది గాక. ఇంకా చాలా వర్క్ చేయాలి, దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. ప్రాముఖ్యం తండ్రి, సర్వాధికారైన ప్రభువా, పొందనాలు స్తోత్రాలు అయా. ఉదయకాల పాదాలకు రావడానికి మా అందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా బుధవారం మా ప్రియులు బలపరచాలని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, మునివెచ్చగా ఉన్నారో, వారి కొరకు గుడి కలిగి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా మరి ప్రతి బుధవారం జీవనకరంగా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రసంగ గ్రంథ ధ్యానంలో చాలా విశేషమైన మాటలు మీ వాక్యపు వెలుగులో ధ్యానం చేయడానికి కృషి చూపిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఉదయకాలం మరి చదవబడే వాక్య భాగం నుంచి మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా బలపరచండి పరిచయం మీది ప్రజలు మీరు వారు దేవా. మీ ఆత్మచేత నింపి వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన మీ మాట దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని నాని సహాయత నొప్పుకుంటూ అయా నేను ఒట్టువాడిని నొప్పుకుంటూ మీ ఆత్మ నింపుదల మీ ఆత్మ సహాయం లేదే నేను ఏది నిపుణులకు దయచేసి నేను ఇవ్వలేనని ప్రభు అయా నేను ఒట్టువాడిని మీ చేతుల వైపు చూస్తూ మీ దుప్పలు చెప్పండి. మా అందరి కోరికలు తృప్తిపరచి మహిమ తెచ్చుకుందాం. తీసుకొచ్చిన ప్రియులు బట్టి మీకు స్తోత్రాలు. మీ ఏర్పాట్లో ఉన్నవారు మిగిలిన వారిని ఆ నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరొకమారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శాస్త్రనామంలో హృదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మరి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో తిమోతికి పౌలు భక్తుడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్న సందర్భం ఇది. కనుక తిమోతి యవనస్తుడు, ఆయన ఇంకా వివాహం కాని అంత ఆ యవన కాలంలో మరి తిమోతి ఆ పౌలును వెంబడిస్తున్న విధానం బట్టి అతనికి మరి మొదటి పత్రిక రెండో పత్రిక రాయటం, ఆ పత్రికలో ఒక సేవకుడిగా ఒక నాయకుడిగా ఒక విశ్వాసిగా ఆయనకు తర్పీ ఇవ్వడానికి పౌలు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాల్లో ఎక్కువగా మరి దాన్ని ఏమంటారు ఈ స్పోర్ట్ లాంగ్వేజ్ వాడతాడు, అంటే అథ్లెట్స్ భాష వాడతాడు. ఆ భాష ఆయన వాడుతున్న పదజాలం, ఆయన వాడుతున్న భాష ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మనకి మిగతా వారి కంటే బాగా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ మరి ఈ డిఫెన్స్ ఫోర్స్ లో మనం ఉన్నాం కనుక మనకు అర్థమయ్యే భాష, మనం నేర్చుకునే భాష, మనకి బాగా హృదయాన్ని తాకే భాషే ఆ పౌలు ఈ పత్రికల్లో వాడడం అనుగుణంగా ప్రభు మన కొరకే విషయాలు రాయించాడేమో అనిపిస్తారు. కనుక ఆయన మాట్లాడుతున్న ఈ మాటలో ఇక్కడ 7వ వచనంలో ఇలా అన్నాడు, దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోను అన్నాడు. సాధకము అన్న మాట రెండు లైన్ చేయండి. తర్వాత 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము అన్నాడు, అక్కడ సాధకం అన్న మాట రెండు లైన్ చేయండి. మీకు మీరే సాధకం చేసుకోను అంటున్నాడు ఏ విషయంలో, దేవభక్తి విషయంలో. రెండవ మాట అందరు సాధకం చేస్తున్నారు, అది శరీర సంబంధమైన సాధకము అన్నాడు. మీరు ఇంటర్నెట్ లో కానీ లేకపోతే మీ దగ్గర ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటే ఆ ట్రాన్స్లేషన్స్ లో రెండు బలమైన పదాలు వాడబడ్డాయి. ఆ పదాల్లో మరి ఆ కింగ్ జేమ్ వర్షన్ బైబుల్ కానీ అలాగే ఆ కేజీవి అంటారు కదా ఎన్కేజీవి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్లో కానీ రాయబడ్డ పదజాలం ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ రాదర్ అంటు గాడ్లీనెస్ అన్న పదం వాడాడు. అంటే ఎక్సర్సైజ్ సాధకము అంటే ఎక్సర్సైజ్ అన్న పదాన్ని ఆ కేజీవీలో ఎన్కేజీవీలో ప్రయోగించారు. ఈఎస్వి ట్రాన్స్లేషన్ కానీ ఎన్ఐవి ట్రాన్స్లేషన్ కానీ మిగతా ట్రాన్స్లేషన్స్ లో అక్కడ ట్రైన్ యువర్ సెల్ఫ్ అన్న పదాన్ని వాడాడు. ట్రైనింగ్ అన్న పదం ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్. ఇవరా మనం ఈ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అవడానికి ముందు మన ఫిజికల్ ఫిట్నెస్, మన ఫిజికల్ ఫిట్నెస్ కి టెస్ట్లు పెట్టారు. అందులో భాగంగానే 5K మనం పాస్ అవుతే తప్ప రిటర్న్ టెస్ట్ కి ఎలిజిబిలిటీ లేదు. అందులో భాగంగానే 800 మీటర్స్ ని మరి హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇట్లాగా ఆ ఈవెంట్స్ ఫిజికల్ ఈవెంట్స్ లో మనం ఫిట్ అయితే మనం పాస్ అయితే తప్ప మనం రిటర్న్ టెస్ట్ కి అలౌ చేయబడలేదు. కనుక దాని విషయంలో మరి ఎంతగా ఎంత సాధన చేశామో, ఎంత ఎక్సర్సైజ్ చేశామో, ఎంతగా మన శరీరాన్ని నలగొట్టుకున్నామో, ఎంతగా మనల్ని మనం లోబర్చుకున్నామో, ఆ పరీక్షలో పాస్ అవడం కొరకు ఎంత నిగ్రహించుకున్నామో మనం ఎరిగిన వారు. ఆ బ్యాచ్మేట్ ఆయన ఇన్స్పెక్టర్ అయ్యాడు. ఆయన సాక్షి మెట్లో విన్న తర్వాత కొంచెం మీకు చెప్పాలనిపించింది. అందరిది సాధిస్తే ఉద్యోగాలు లేక ఇక ఉద్యోగాలు రాకపోతే ఇంట్లో తలెత్తుకోలేని పరిస్థితి, అశుద్ధితో చచ్చిపోయే పరిస్థితి. అప్పటికే ఆయన చాలా ఉద్యోగాలు ప్రయత్నం చేశాడు, ఉద్యోగాలు రాలేదు. ఈ జాబ్ సెలక్షన్ కొరకు సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నాడు, ఈ జాబ్ కి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు దాకా బాగా ప్రయత్నం చేశాను, ఆ చివరికి ఇక 2 రోజులలో 5K ఉందనగానే ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలు పెరిగింది, సరే కాలు పెనిచిందిలే అనుకున్నాను కానీ స్వెల్లింగ్ వచ్చి నడవనట్లేదు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ ఎక్స్రే చేసి ఏరియల్ క్రాక్ వచ్చింది అన్నారు. ఏరియల్ క్రాక్ వచ్చింది, నువ్వు 1 మంత్ రెస్ట్ తీసుకోవాల్సిందే, నువ్వు రన్నింగ్ చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా నా కాలు తీసేసినా పర్లేదు, నేను పరిగెత్తాలి, నేను గెలవాలి, నేను నేను ఆ ఎన్నిలో పాస్ అవ్వాలని ఆ పట్టి వేసుకుని నేను పరిగెత్తాను. కాలు పోయినా పర్లేదు కానీ నాకు ఉద్యోగం కావాలని పరిగెట్టాను. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నిజమే, మిగతా వారి కంటే మనం ఒక అడుగు ముందే ఉన్నాం. మిగతా వారు లైఫ్ లో ఫెయిల్ అయ్యారంటా, నేనైతే మనం లైఫ్ లో సక్సెస్ అయ్యా. చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాక వారు చాలా ప్రయత్నాలు చేసి ఏదో ఒక రకంగా వారు ఊడిపోయి ఏదో ఒక రకంగా వారు గెలవలేక నిరాశపడ్డ పరిస్థితుల్లో, ఏదో ప్రైవేట్ ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్న పరిస్థితుల్లో వారు ఉంటే, మనం మాత్రం అపట్టుదల, ఆ సాధన, అపట్టుదల ఆ సాధన, దాన్ని మరొక మాటలో చెప్పాలంటే ఆ కఠోర దీక్ష, ఆ కఠోర దీక్ష, అంత ఆ ప్రయత్నం, ఆ తెగింపు, ఆ తెగువ, ఆ శిక్షణ ఈరోజు మనల్ని ఈ ఉద్యోగస్తులుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నిలబెట్టింది. ఈరోజు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితి, మరి కరోనా సమయంలో అందరికీ వర్క్ ఫ్రం హోమ్, ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేస్తారు. ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి వర్క్ ఫ్రం హోమ్ లేదు. అలాగే చెప్పి కరోనా వస్తుంది, నేను చిక్ అయిపోతాను, నేను మెడికల్ లీవ్లోకెళ్ళిపోతాను అంటే ఒప్పుకునేది లేదు. రెండవది, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మనకి సెలవులు లేవు, మనకి సెలవులు లేవు. ఆ కరోనా వార్డుల దగ్గర, ఐసోలేషన్ వార్డుల దగ్గర పేషెంట్స్ ఉన్న ప్లేస్ లో రోడ్ల మీద అలాగే మనం నిలబడాలి, అలాగే చెక్ చేయాలి. చాలా మనకి రిస్క్ ఉంది, అయినా సరే మనం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కారణం, మనం ప్రత్యేకంగా దీని కొరకు సిద్ధపరచబడ్డవారు. కాబట్టి ఈ శరీర సంబంధమైన సాధకంలో మన అనుభవం కలిగిన వారు ఈ భూమి మీద ఈ ట్రైనింగ్, మనకి ఇవ్వబడ్డ ట్రైనింగ్, మనకున్న అనుభవం, మనకు మనం సెలెక్ట్ అయిన ప్రాసెస్ మనల్ని ఈ భాష బాగా అర్థం చేసుకోవడానికి చాలా ప్రయోజనకరమైన భాష. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలో ఈ ఎక్సర్సైజ్ అన్నమాట, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో ఫిజికల్ ట్రైనింగ్, క్రమశిక్షణ కొరకు, శిక్షణ కొరకు మాట్లాడుతున్నారు, అలాగే సాధన కొరకు మాట్లాడుతున్నారు. ఆత్మీయ జీవితంలో ఆ సాధకం అర్థం కావాలంటే భౌతిక జీవితంలో మనం చేస్తున్న ఈ సాధకం కొంచెం బాగా అర్థం కావాలి. ఇంకా పౌలు భక్తుడు మాట్లాడిన కొన్ని మిగతా పత్రికల్లో ఆయన ఉపయోగించిన పదప్రయోగాలు మనం చదివితే అవి కూడా చాలా ప్రయోజనకరంగా మనకుంటాయి. ఆ మాటలు కూడా మనం మనల్ని ఆలోచింపు చేస్తాయి. ఏమంటున్నాడో, ఆయన ఎలాంటి భాష వాడుతున్నాడో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందా. 9వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందా. పండితు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా అన్నాడు. ఇక్కడ రన్నింగ్ రేస్ కోసం మాట్లాడుతున్నాడు, రన్నింగ్ రేస్ కోసం మాట్లాడుతున్నాడు. అవును, రన్నరు విన్నరు ఇద్దరే, విన్నరు రన్నరు ఇద్దరే, లేకపోతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలాగే మనం చూస్తాం. కాబట్టి ఆ పోటీ ఎలా ఉంటుంది, ఆ పరుగు పందెం ఎలా ఉంటుంది, చాలా హోరాహోరీగా ఉంటుంది, చాలా హోరాహోరీగా ఉంటుంది. ఆ బలమంతా కూడగట్టుకొని ఊపిరి బిగబెట్టి, బలమంతా కూడగట్టుకుని ఊపిరి బిగబెట్టి గెలవాలి, గెలవాలి, గెలవాలి అన్న గురితోటి ఎలా పరిగెడతాడు, ఎలా సాధకం చేస్తాడు, ఎంతగా శరీరాన్ని లోపరుచుకుంటాడు, ఎంతగా తనకి ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ మితంగానే తింటాడు, ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువైతే తను పరిధిలో ఆ పరుగు బహుమానం పొందుకోవడం సాధ్యం కాదు. అందుకే రెండో మాటలు అంటాడు, పందుకు పందెమంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును అన్నాడు, మితముగా ఉండును అన్నాడు. ఆ లిమిటేషన్స్ పెట్టుకుంటాడు, లిమిటేషన్స్ పెట్టుకుంటాడు. ఎంత పడితే అంత తినడు, కొంచెమే. ఏది ఆరోగ్యకరమైందో అదే తక్కువ తీసుకోవాలి, అది బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఆ బెల్లి ఉంటే, పొట్టు ఉంటే ఎలా పరిగెడతాడు? పరిగెట్టలేడు. కాబట్టి ఆ పొట్ట రాకుండా చూసుకోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలారా ఆ భాష మనకు నేర్పిస్తున్నాడు, దాన్ని మనం ఆల్రెడీ ఆ మిట్లోంచి వచ్చాం కనుక ఈ మాటలు మనం కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక రన్నింగ్ రేస్ లో గెలుపు పొందాలంటే మనకైతే ఒకటికే బహుమానం, లేకపోతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లేదు, కానీ టైం టార్గెట్. ఆ 25 నిమిషాల సమయంలో మన 5 కిలోమీటర్ పరుగుతున్న దాన్ని ముగించాలి. ఆ 25 నిమిషాలకి 1 సెకండ్ దాటిపోయినా నీ ప్రయాస అంత వృధానే. నువ్వు నీ ప్రయాస అంత వృధానే, మరలా రెండో ఛాన్స్ ఉందో లేదో, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు. అప్పుడు ఒకవేళ ఏది భారైపోతుందో, ఒకవేళ ఈ సెలక్షన్ నీకు లాస్ట్ ఛాన్స్ అయితే, నెక్స్ట్ నోటిఫికేషన్ నీ ఏది భారయ్యే పరిస్థితికి వస్తే, లేకపోతే ఈ సెలక్షన్ లో నువ్వు సెలెక్ట్ కాకపోతే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయికి వల్ల వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు, ఇప్పుడు ఉద్యోగం వస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలా పరిగెడతావు? ఎలా సాధన చేస్తావు? ఎంత కసిగా నువ్వు గెలుపొందడానికి ప్రయాసపడతావు? ఇవన్నీ మనం ఎరిగిన వారమే. రీసెంట్ గా మనం ఒలింపిక్స్ ని చూసాం. ఒలింపిక్స్ కి భారతదేశం నుంచి మరి ఆ వచ్చిన 5-6 మెడల్, ఆ ఒక్క మెడల్ అక్కడ అది ఆ ఒక్క మెడల్ అక్కడ వచ్చిందంటే ఇక్కడ ఎంత ఉత్సాహమో, ఎంత ఉత్సాహమో. ఏమేమి గెలవాలి, గెలవాలి, గెలవాలి అన్న ఆశ మనం లోకంలో చూస్తున్నాం. ఆ అనుభవం గుండా కూడా మనం వచ్చాం. ఆ డ్యూ ఆ డై అన్నట్లుగానే మనం సాధన చేస్తున్నాం, అలాగే క్రాష్ పడుతున్నాం. కాబట్టి ఆత్మ విషయాలు నేర్పించడానికి భౌతికమైన ఈ సంగతులను పౌలు భక్తుడు పోర్ట్ చేస్తున్నాడు. పందెమంది పోరాడు ప్రతివాడు అన్ని విషయాల్లో మిత్రంగా ఉండను అన్నాడు. బహుమానం పొందాలని పరిగెత్తారు, దాని కొరకు మితంగా ఉంటారు, దాని కొరకు వారిని వారు ఆ క్రమశిక్షణ పెట్టుకుంటారు, నిగ్రహించుకుంటారు, ఆ కొన్ని ఇష్టమైన వాటికి నో చెప్తారు అన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే వారు ఏం పొందుకుంటున్నారో, ఎంత ప్రయాసపడి వారు క్షయమైన కిరీటం పొందుటకు, మరి మన పరుగు, మన పోరాటం, మన కసి, మన ప్రయత్నం దేని కరకంటే అక్షయమైన కిరీటం పొందుటప్పుడు మితముగా ఉన్నాము అన్నాడు. కాబట్టి ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ రన్నింగ్ రేస్, దాని ద్వారా ఆ స్పిరిచువల్ ట్రైనింగ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆ స్పిరిచువల్ రన్నింగ్ రేస్, అలాగే స్పిరిచువల్ విక్టరీ, ఆత్మీయ జీవితంలో గెలుపు పొందటం, అక్షయమైన కిరీటం పొందుకోవటం, ఆ విషయాలను నేర్పించడానికి నీతో నాతో మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో ఇంకొక చక్కటి మాట, నేను గురి చూడని వాడిని వల్ల పరిగెత్తే వాడును కాను అన్నాడు. గురి లేని జీవితం, గురి లేని జీవితం, గమ్యం లేని జీవితం, ఏమంటాం ఏమంటాం? వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎందుకు చదువుతున్నాడో తెలియదు, వాడు గాలికి తిరుగుతూ ఉన్నాడు, గాలికి తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ భౌతిక జీవితంలోకి వచ్చేసరికి అసలుకి నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, అసలుకి చచ్చిపోయి నేను ఎక్కడికి వెళ్తున్నాను, నాకెందుకు చావు వస్తుంది, ఎంత గుండె నిండా ప్రేమ పంచుకుని ఉంటే ఆ ప్రేమ పెంచుకున్న ఆ భార్యను, ప్రేమ పెంచుకున్న పిల్లల్ని, ప్రేమ పెంచుకున్న ఆస్తిని ఎంతో ఎంతో దానికి కట్టుబడిపోయిన ఉద్యోగాన్ని అన్నిటిని అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటి బాగుంటుందా ఈ పరిస్థితి, అసలుకి ఏంటి నా జీవితం ఏంటి, నేను ఎవరిని, ఆ క్లారిటీ, ఆ రోల్ క్లారిటీ, ఆ గోల్ క్లారిటీ, లైఫ్ మీద ఒక అవగాహన, అలా లేని జీవితాలు ఎన్నో జీవితాలు ఉన్నాయి, అలాంటి లేని జీవితాలు ఎన్నో జీవితాలు ఉన్నాయి. అథ్లెట్ కానీ, రన్నర్కి కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కానీ బిరుందాలు, బిరుందాలు ఆ బహుమానమే గురిగా, ఆ బహుమానమే గురిగా వాళ్ళు ఎలా జీవిస్తారో మనం అలాగే ఆత్మీయ జీవితంలో ఉండాలట. తొలి కాలం మరి నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా గురుందా, నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా గురుందా? దేవుణ్ణి ప్రసన్నం చేసుకోలేని భక్తి, లేక పరలోకం చేర్చలేని భక్తి, బహుమానం పొందుకోలేని భక్తి, విజయాన్ని సాధించలేని భక్తి, అది ఆ ఓటమే. ఇలా అంటాను ఆ చివరి నిమిషంలో ఓడిపోతే, లేకపోతే హాఫ్ మార్క్ లో ఫెయిల్ అయిపోతే, హాఫ్ మార్క్ లో ఒకటి గెలిచాడు, హాఫ్ మార్క్ లో మనం ఫెయిల్ అయిపోయాం, ఎంత కష్టపడ్డామండి, ఎంత కష్టపడ్డామండి, హాఫ్ మార్కే కదంటే కుదరదు, కుదరదు. నీకు ఇచ్చిన టార్గెట్, నీకు ఇచ్చిన గురి నువ్వు రీచ్ కాలేకపోయా, నీకు ఇచ్చిన గురి రీచ్ కాలేకపోయా, ఎంత మదన పడిపోతాము, ఎంత మదన పడిపోతాము. అర మార్కులో నా తలరాతం ఆగిపోయింది, చివరి నిమిషంలో ఎంత మదన పడిపోతాము. నా భయం రేపు నిత్యత్వానికి కలుసుకుంటాను, దేవుని కలుసుకుంటాను, పరలోకంలో నేను ఉంటానని చెప్పి ఈరోజు నిన్ను నువ్వు ఆ మోసపుచ్చుకుంటున్నావేమో. రేపు చివరి నిమిషంలో నీ పేరు జీవ గ్రంథంలో లేదు అన్న సత్యాన్ని తెలిస్తే, నువ్వు గెలవలేదు ఓడిపోయావు అన్న చేదైన సత్యాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తే, దేవుడు నువ్వెవడవో నాకు తెలియదు, నువ్వెవరవో నాకు తెలియదు, నీ ముక్కు ముఖం నాకు తెలియదు అని దేవుడే నీ నుంచి ముఖం చాటేస్తే ఏమైపోవాలి మన పరిస్థితి? రెండే రెండు ప్లేసులు అయితే పరలోకం రెండు పాతాలు. మనం పరలోకం వెళ్ళలేదు అంటే వేరే ఆప్షన్ లేదు, పై వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా పాతాళంలో తేలాల్సిందే. ఒక్కసారి పాతాళానికి వెళ్తే బయటకు వద్దామని నువ్వెంత గిన్నికున్నా, ఆ ధనవంతులాగా నెత్తు నోరు బాదుకున్నా, గుండెలు బాదుకున్నా, ఇక రావటం, ఇక మారటం మరొక అవకాశం లేదు. ఓడిపోయావు. కాబట్టి గురి చూసిన వాడు వలె పరిగెత్తాలి, గురి కలిగి పరిగెత్తాలి, బహుమానం పొందాలని పరిగెత్తాలి, మితముగా భక్తి జీవితంలో సాధన చేయాలి, భక్తి జీవితానికి ఒక ట్రైనింగ్ ఉండాలి, భక్తి జీవితానికి ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. ఎలా పడితే అలాగుండి నేను గెలిచేస్తాను అనుకోవడం, నేను నువ్వు మోసం చేసుకోవడమే అంటాడు పౌలు భక్తుడు. అందుకే 27వ వచనంలో అన్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు. ఏదో చేశాను, ఏదో ఉన్నాను, ఏదో వచ్చాను, ఏదో విన్నాను, అలాంటి భక్తి కాదు, అలాంటి భక్తి నన్ను మేము మోసం చేసుకోవడమే అంటాడు. కాబట్టి ఏం చేస్తున్నారట, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదులేము అని నా శరీరాన్ని నలగొట్టుకుని స్పిరిచువల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ట్రైనింగ్, ఎవరిని లోపరుచుకోవాలి, ఎవరి మీద విజయం పొందాలి, నీ దేహం మీద నీకు విజయం ఉండాలి, నీ కోరికల మీద నీకు విజయం ఉండాలి, నీ బలహీనతల మీద నీకు విజయం ఉండాలి. చాలా మంది సోమరబోతులా ఉంటారు, చాలా మంది నిద్రపోతుల్లా ఉంటారు, చాలా మంది నిర్లక్ష్యపరులా ఉంటారు, చాలా మంది వాయిదాలు వేసేవారులా ఉంటారు. ఎందుకు నువ్వు అలాగున్నావు, ఎందుకు నువ్వు మారలేకపోతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు, నీకు గురి లేదు, నీకు బహుమానం పొందాలని ఆశ లేదు, రాసి పెట్టుకో, ఖచ్చితంగా నువ్వు ఓడిపోయిన వారి జాబితాలో ఉంటావు. అలా కాని పక్షంలో పౌలు ఎందుకు ఎంత ఆరాటపడాలి, అలా కాని పక్షంలో పౌలు ఎందుకు ఎంత రాడికల్ క్రిస్టియన్గా మాట్లాడాలి, ఎందుకు దేవుడు అతని చేత 14 పత్రికలు రాయించుకున్నాడు, ఎందుకు అతన్ని ఆదిమ సంఘంలో, ఆది అపోస్తుల్లో ఒక రోషం కలిగిన దాసుడిగా నిలబెట్టి నీతో నాకు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఉద్యోగాల దగ్గర అలా ఉండవు, వ్యాపారాల దగ్గర అలా ఉండవు, పిల్లల చదువుల దగ్గర అలా ఉండవు. అన్నిట్లో ముందు చూపు, అన్నిట్లో జాగ్రత్త, అన్నింట్లో ముందే ఉంటాం, అన్నిట్లోని చాలా 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 మనకూతో ఉంటాం. ఆత్మీయ విషయాల్లో ఎలాగున్నా పర్లేదా, ఎలాగున్నా పర్లేదా, మనల్ని మోసం చేసుకోవడమే. కాబట్టి తిరిగితే ఆ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎవరో వీలు పట్టి దిగ్గించరు, ఎవరో చెయ్యి పెట్టి నడిపించరు. ఎవరు చెప్పారు నీకు? నీ అంతటి నువ్వు అప్లికేషన్ తీసుకున్నావు, నీ అంతటి నువ్వు అప్లై చేసావు, నీ అంతటి నువ్వు హృదయంలో తీర్మానం చేసుకున్నావు, నాకు ఉద్యోగం కావాలనుకున్నావు. ఈ ఉద్యోగం కావాలంటే పారామీటర్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి? నేను మొదటగా 5 కిలోమీటర్లు పరిగెత్తాలి, గెలవాలి. చాలా మంది గుండాగి చచ్చిపోతారు. నా గుండె ఆగిపోతుందేమో, ఆగిపోకుండా ఉండాలంటే అప్పుడు వచ్చి పరిగెడతానంటే ఖచ్చితంగా గుండె ఆగిపోద్ది. ఎప్పటి నుంచి గుండెకి అలవాటు చేయాలి, బాడీకి అలవాటు చేయాలి. 25 నిమిషాల్లో రన్నింగ్ కంప్లీట్ చేయాలంటే గంట మానకుండా పరిగెట్టడం బాడీకి అలవాటు చేయాలి. కాబట్టి ఉదయాన్నే లేవాలి, చీకడుతూనే లేవాలి. ప్రతిరోజు సాధకం చేయాలి. ఏది పడితే తినకూడదు. మితంగా ఉండాలి. ఉదయం రేపు సెలక్షన్ ప్రాసెస్, ఈరోజు రాత్రి కొత్త సినిమా వచ్చింది, సినిమాకి వెళ్తావా, పార్టీకి వెళ్తావా, పెళ్లికి వెళ్తావా? లేదు, నాకు రేపు పరీక్ష ఉంది, నేను నిగ్రహించుకో, నేను రాను, నో చెప్పడం నేర్చుకోవాలి. అవన్నీ మనం ఎరిగిన వారం అయితే పౌలు నీ ఆత్మీయ జీవితానికి ఉన్న ఎక్సర్సైజ్ కోసం మాట్లాడుతున్నాడు. పౌలు నీ ఆత్మీయ జీవితానికి ఉన్న తర్పీదు శిక్షణ కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన అదే ట్రైనింగ్ ఉండే వెళ్ళాడు. అదే ట్రైనింగ్ ఆయన యవనస్తుడైన తిన్నతికి నేర్పిస్తున్నాడు. మరి ఆ ట్రైనింగే నువ్వు నేను ఈ ఉదయకాలం నేర్చుకోవడం, పొందుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. కాబట్టి ఆయన మాట్లాడుతున్న ఈ మాటలు మనం సీరియస్ గా ఉదయకాలం తీసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి ఆ మూల వాక్యంలో ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒకసారి ఎందుకోసం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అని మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 ఇలా అన్నాడు. మొదటి మాట, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. మనం ఈ కొరింథీ పత్రిక 9:9 అన్ని విషయాల్లో మిత్తంగా ఉండి అన్నాడు. అంటే విడిచిపెట్టాలి, నో చెప్పాల్సిన విషయాలకు నో చెప్పాలి. ఏది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆ గొడ్డలు పెట్టుగా ఉందో, ఏది కురుకుడు కుండిలాగా చిన్నగా స్టార్ట్ అయ్యి అది మొత్తం ఒళ్ళంతా పాగుతుందో, అలాంటి వాటి విషయాలు ఎలా ఉంటాం, చాలా కాన్షియస్ గా ఉంటాం, నో చెబుతాం, ప్రికాషన్స్ తీసుకుంటాం, ఎంత మాత్రం దాన్ని మన దగ్గర రావడానికి ఒప్పుకోం. అదే అంటున్నారు, అపవిత్రమైన వాటిని, కొరుకుడు కుండు వంటి వాటిని, అలాంటి వాటిని విసర్జించాలి. రెండో మాట, సాధకం చేసుకోవాలి. విడిచిపెట్టాలి, నేర్చుకోవాలి. అప్పుడు దాకా చిల్లలు తిరిగిన నువ్వు అప్పుడు దాకా ఎలా పడతావో నిలబడ్డావు, ఆ ఒళ్ళు, ఆ బాడీ, ఆ చేతులు, కాళ్ళు ఎలా పడితే అలా నీ బాడీ లాంగ్వేజ్ ఉంది. కానీ ఆ సెలక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ ఏం చేస్తారు, అంత సెట్ చేస్తారు. మాట్లాడడానికి ముందు ఆ సార్ అనాలి, సెల్యూట్ చేయాలి. అయిపోయిన తర్వాత సార్ అన్నాలి, మళ్ళా సెల్యూట్ చేయాలి. నిలబడితే నిటారుగా నిలబడాలి, రెండు చేతులు దగ్గరకు ఉండాలి, రెండు కాళ్ళు దగ్గరకు ఉండాలి, చాలా పక్కకు తెప్పకూడదు. ఇవన్నీ ఎందుకు నేర్పించాడు, ఆ గొప్ప ట్రైనింగ్ మనకెందుకు ఇచ్చాడు? మన పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది కేవలం చేతుల కోసం కాదు, మన దేవుడు సైన్యములకు అధిపతి, మనం ఆయన సైన్యం. మన ఆఫీసర్ని ఎలా సన్మానిస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, వాళ్ళ ఒక మాట చెప్తే ఎంతగా ఆ విధేత చూపిస్తాం, ఎంత కష్టమైన ఎంత ఆ దూరమైన ఎస్ఆర్ అని చెప్పి ఎలా ఎలా పనిచేస్తున్నాం. మరి దేవుని విషయంలో ఆత్మీయ విషయంలో నువ్వు సైనికుడివి, నువ్వు అలాంటి శిక్షణ పొందిన వాడు, నువ్వు అలాగే ఉండాలన్న మాటలు పౌలు భక్తుల ద్వారా ఆత్మదేవుడు నీకు నాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సాధకం చేసుకోవడం అంటే ఏంటి, ఆ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవడం అంటే ఏంటి. 7వ వచనంలో ఆ మాట అన్నాడు కదా, ఆ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అన్నాడు. దాన్ని బాగా అర్థం చేయించడానికి ఎందుకు వస్తే కొన్ని మాటలు రాశాడు. 11వ వచనం చదవాలి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపు నీకును అన్నాడు. జనరల్ గా యవన కాలంలో ఎలా ఉంటారు, యవనస్తుల చూపులు బాగుంటాయా, మాటలు బాగుంటాయా, అలవాట్లు బాగుంటాయా, ఎంత చికాకు వస్తూ ఉంటుందో. వాడి మటుకు వాడు బాగానే ఉండొచ్చు, మనం పోలీస్ ట్రైనింగ్ చేసి వచ్చాం, ఎలా పడితే అలా మాట్లాడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎలా పడితే అలా నిలబడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది, లైఫ్ లో సీరియస్నెస్ లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎంత క్యాజువల్ గా ఉన్నాం, మీకు అసలు లైఫ్ మీద సీరియస్నెస్ లేదా, మనం ఎంత ఒకప్పుడు అలాగే ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ట్రైనింగ్ చేసాం, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసాం, ఇప్పుడు మనకి రోల్ క్లారిటీ ఉంది, గోల్ క్లారిటీ ఉంది, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే అందరిలానూ ఉండడానికి వీల్లేదు. యవనస్తులు అందరూ పాడైపోతారంటే యవనస్తుడిగా ఉన్న నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. వేలెత్తి నిన్ను ఎవరు చూపించడానికి వీల్లేదు, మాట అనడానికి ఎవరికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. నీ యవనమును బట్టి ఎవడు కూడా తృణీకరించడానికి వీల్లేదు. అలా ఉండాలట. ఎందుకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నాడు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నువ్వు ఐకాన్ అవ్వాలి, నువ్వు రోల్ మోడల్ అవ్వాలి, నిన్ను చూసి లోకం నేర్చుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవుడు ఆశిస్తుంది, దేవుడు నీకు నాకు నేర్పించాలనుకుంటుంది, దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఆ బహు గొప్పవని చాలా శ్రేష్టమైనవని ఉదయకాలం అర్థం చేసుకోవటం నీకు నాకు ఎంతైనా మంచిదని ఈ మాటలో మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. కాబట్టి ఒకటి, ఎలా ఉండాలట, ఎలా ఉండట, మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి అంటాడు. 11వ వచనం ప్రారంభంలో ఈ సంగతిని నిర్జ్ఞాపించు బోధించు అన్నాడు. మాదిరిగా ఉండటమే కాదు కానీ నువ్వు బోధకుడిగా ఉండాలి అంటాడు. నీ నోరు చెప్పాలి, నీ బ్రతుకు చెప్పాలి, నీ మాట వారిని గద్దించాలి, నీ బ్రతుకు వారిని గద్దించాలి, మాటలోను క్రియలోను నువ్వే మాదిరిగా ఉండాలి అంటాడు. 13వ వచనంలో ఇలా అన్నాడు, నేను వచ్చే వరకు చదువుతయందు హెచ్చరించుతయందు బోధించుతయందు జాగ్రత్త అన్నాడు. ఎలా ఉండాలట, నిజమే లోకంలో మన కసరత్తు చేస్తున్నాం. ఈ నారాయణ చైతన్య ఇన్స్టిట్యూట్ లో పిల్లలను పడేస్తే వాళ్ళు ర్యాంకుల కొరకు వృద్ధుడి మీద రుద్దితే ఆ ర్యాంకుల కొరకు మనం పిల్లల్ని అప్పచెప్పేస్తున్నాం. వాళ్ళకి ఎదురుగా మనమే లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా పిల్లలు తోమండి అంటున్నాం. ఏం చేయాలా, సాధకం చేయాలి. ఏం చేయాలి, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం చేయాలి, మంచి ర్యాంక్ రావాలి. మరి ఆత్మీయ విషయాల్లో, మరి దైవిక విషయాల్లో, నిత్య జీవం విషయంలో, ఆ పరలోక బహుమాన విషయంలో అలాంటి ఆ శ్రద్ధ, అలాంటి తీర్మానం, అలాగ పిల్లల్ని గైడ్ చేయడం, అలాగ ఎదురు డబ్బులు చదివించడం, అదేం అవసరం లేదా, అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావు. అలాంటప్పుడు దేవుడు రేపు నిక్షత్వంలో మరణం దగ్గర ఆయన నిన్ను నన్ను ఎలా నిలబెట్టి ఏమని అడుగుతాడో, ఏమని కడుగుతాడో ఈ వాక్యాల ఎరువులు మనం అర్థం చేసుకోవటం ముందుగానే మేలుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి చదువుట్లోను హెచ్చరించట్లోను బోధించట్లోను జాగ్రత్త అంటాడు. 14వ వచనంలో పెద్దల హస్తనిక్షేపణము చేయగా ప్రవచనం మూలముగా నీకు అనుగ్రహింపబడ్డ నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకు అంటారు. అరే నీకున్న టాలెంట్స్ ని పాటు చేసుకోవద్దు. నువ్వు తెలివైనోడివి, నువ్వు బాగా చదువుతావు, ఎందుకు చిల్లర వేషాలు వేస్తావు, ఎందుకు వాళ్ళతో స్నేహాలు చేస్తావు, ఎందుకు అనవసరంగా నీ జీవితాన్ని పాటు చేసుకుంటావు, ఎంత బాగా మోటివేట్ చేస్తాము. నువ్వు ఈ టైం పాడు చేసుకుంటే రేపు నీ జీవితం పాడైపోతాడు. కాబట్టి సీరియస్ గా చదవాల్సిన టైం, బాగా చదువు, ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు, ఖచ్చితంగా మంచి ఉద్యోగస్తు అవుతావు, ఖచ్చితంగా నువ్వు ప్రయోజకుడు అవుతావు. నువ్వు పాడు చేసుకోవద్దు, నీ టాలెంట్స్ పాడు చేసుకోవద్దు అని చెప్తావు. మరి ఆత్మీయ విషయంలో నీకు ఇవ్వబడ్డ తలాంతలు ఎందుకు ఇచ్చాడు? జూలై లోకం కొరకు పాడు చేసుకుంటావన్నా? ఎందుకు నీకు తలాంతులు ఇచ్చాడు? ఎందుకు నీకు జ్ఞానం ఇచ్చాడు? ఎందుకు నీకు గిఫ్ట్స్ ఇచ్చాడు? వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు, వాటిని వాడుకోవాలి, వాటిని అలక్ష్యం చేయొద్దు అంటాడు. కాబట్టి చాలా విషయాలు ఈ నాలుగో అధ్యాయంలో ఆ తిమోతిని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్న మాటల్లో మనకు అనేక ఆత్మీయ పాఠాలు అందులో ఉన్నాయి. అక్కడ తర్వాత 15వ వచనంలో మీ అభివృద్ధి అందరికి తేటగా కనబడి నిమిత్తమో వీటిని మనస్కరించును, వీటి అందే సాధకం చెయ్యి అన్నాడు. ఇలా నువ్వు ఉండాలి అంటాడు, వీటిని నేర్చుకోవాలి అంటాడు. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగిండు అన్నాడు. వీటిలో నిలకడగా ఉండును అన్నాడు. నువ్వు ఇలాగే చేస్తేనే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ నువ్వు రక్షించుకుంటావు అన్నాడు. కాబట్టి పిల్లరా, మనం లోకంలో సక్సెస్ అయ్యాం, ఉద్యోగస్తులు అయ్యాం, పరుగు పందులు గెలిచాం, మనం అన్ని టెస్టుల్లో పాస్ అయ్యాం, మన ట్రైనింగ్ పీరియడ్ లో కూడా పాస్ అయ్యాం. 20 ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో ఒక ప్రొబేషనరీ ఎస్ఐగా, ఒక ప్రొబేషనరీ కానిస్టేబుల్గా, ఒక రిక్రూట్ కానిస్టేబుల్గా, ఒక రిక్రూట్ ఎస్ఐగా నీకు ఎన్ని టెస్టులు పడితే అన్ని విషయాల్లో నేర్చుకుని, అన్ని విషయాల్లో దిద్దుకుని, అన్ని విషయాల్లో మనం ఈరోజు సస్టైన్ అయి నిలబడ్డాం. అయితే ఒక మాట, 4వ అధ్యాయము ఇదే మూలవాక్యంలో 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన తెలియ చేశాడు. మనం సక్సెస్ అయ్యామని మాట్లాడుకుంటున్నాంగా, మనం గెలిచామని మాట్లాడుకుంటున్నాంగా, మనం ప్రయోజకులం అయ్యామని మాట్లాడుకుంటున్నాంగా. అయితే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, ఈ ఫిజికల్ ట్రైనింగ్ వల్ల, ఈ ఫిజికల్ లైఫ్ లో నీ సక్సెస్, ఈ ఫిజికల్ లైఫ్ లో నువ్వు పొందుకున్న విక్టరీస్, వీటి వల్ల నీకు కలిగిన లాభం ఎంత, నువ్వు పొందుకున్న మేలు ఎంత, ఇలా అన్నాడు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనము అన్నాడు. ఈ మాట బాగా అర్థమవ్వాలి. ఈ మాట అర్థం కాకపోతే మనం గెలిచాము అన్న భ్రమలో ఉంటాం, చివరికి ఊరిపోయే మన చేదైన నిజాన్ని నువ్వు తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. ఆ చేదైన నిజంలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే, ఇదో ఉదయకాలం దేవుని వాక్యపు వెలుగులో నేను ఇప్పుడు వరకు నేను సాధించిన విజయాలు, ఇప్పుడు వరకు నేను ఏదైతే పొందుకున్నానో అది ఎంతవరకు నాకు ప్రయోజనకరమైంది, నేను ఎక్కడున్నాను, నేను ఎంతవరకు సాధించాను, ఇంకా ఏం సాధించాలో మనల్ని మనం ధైర్యం చేసుకోవడానికి చాలా అవసరం. దేవుని వాక్యంలో ఆయన అంటాడు 8వ వచనంలో, శరీర సంబంధకమైన సాధకాలు, విజయాలు, శరీర సంబంధముగా ఇప్పుడు వరకు ఏం చేశావో దాని వల్ల కలిగే లాభం మేలు ఎంత అంటే పొందే అట, కొంచెం మట్టుకే ప్రయోజనం అట. దయచేసి ఈ మాట అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాగంటాను, ఒక తమ్ముడు ఇలా అన్నాడు, అన్నా నా కంపెనీలో ఆఫర్ వచ్చింది అన్నాడు. ఎంత ఆఫరు? 30 లక్షలు పర్ యానం, సంవత్సరానికి 30 లక్షలు ప్యాకేజ్. కొంచెం ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా అమ్మాయి ఉంటే మీ సంబంధం మాట్లాడుకుందామని ఆలోచిస్తున్నారా? ఆ మా చెప్పగానే తమ్ముడా ఒకటే అన్నాను, మీకు 30 లక్షలు ప్యాకేజ్ ఇచ్చిందన్నావు, ఆ 30 లక్షలకి వాళ్ళు నిన్ను కొనేసుకుంటారు, నువ్వు అమ్ముడైపోతావు, లక్షలు వస్తే నీకు లైఫ్ ఉండదు, దానికి మించి నీ జీవితంలో దేవుడికి చోటు ఉండదు. రేపు లక్షలు ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? లక్షలు ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అయినా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది లక్షలు సంపాదిస్తావనా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది లక్షల కోసం అమ్ముడైపోతావనా? దేవుడు నీకు లైఫ్ ఇచ్చింది అందుకే ఒక లోకమంతా సంపాదించి వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? వాడికేం ప్రయోజనం? రేపు మరణం ఉంది. ఆ మరణం దగ్గర నీకున్నవన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. నువ్వు కట్టుకున్న డూప్లెక్స్ హౌస్ వదిలేయాలి, నువ్వు కొనుక్కున్న ఆ బింజు కారు వదిలేయాలి, నువ్వు అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని వదిలేయాలి, నీకు బాగా ఇష్టమైన సొంతూరు వదిలేయాలి, అన్నిటిని వదిలేయాలి, ఏకాకి ఒంటరి జీవితాన్ని. అందుకే అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, నీకు నాకు అర్థమయ్యే మాట, నీ తల్లి నా తల్లి తెరిపించే మాట మాట్లాడతాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వచనం చదవండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉందన్నారు. ఏది లాభమాట? దైవభక్తి లాభం. మరి ఇహపరమైన విజయాలు, ఇహ సంబంధమైన విజయాలు, భూమి మీద సాధించిన విజయాలు, భూమి మీద సాధించిన విజయాల సంగతి ఏంటంటే 6వ వచనంలో ఇలా అన్నాడు, 7వ వచనంలాగా అన్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రాలు గల వారిమే ఉండి వాటితో తృప్తి పొందిను అన్నాడు. ధనవంతులకు అపేక్షించి వారు శోధంలోను మురిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలో పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోను మించివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తాను పోల్చుకున్నారో. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, ఫుట్నోట్లో వెంటాడు అన్నారు. ఏం సంపాదించుకోవాలి? రేపు విడిచిపెట్టాలి. ఏమి సంపాదించుకోవాలి? రేపు విడిచిపెట్టాలి. ధనం అది మోసం అన్నాడు, అది నిన్ను విశ్వాసం నుంచి తొలగిస్తుంది అన్నాడు. చాలా మంది అమ్ముడిపోయారు, డబ్బుకి అమ్ముడిపోయారు, దేవుని పక్కన పెట్టారు. ఈరోజు నరకంలో వేదన చెందుతున్నారు. తమను తామే పొడుచుకున్నారు, తమను తామే పొడుచుకున్నారు. క్లాసికల్ ఎగ్జాంపుల్స్గా ఇస్క్రేట్ యోధా కనుగొడ్డారు. ఏమి సాధించాలనుకున్నాడు? అమ్మకి వెళ్ళినాడు, ఏమైపోయాయి? గహజీ దేని కొరకు ఆరాటపడ్డాడు? ఆ తెచ్చుకున్న వెండి బంగారం ఎక్కడుంది? గహజీ ఎక్కడున్నాడు? ఆ వెండి బంగారం ఇంట్లో ఉన్నాయి. గ్యాజీ కుస్తు రోగంతో ఊరు వెలుపులకు వెళ్ళిపోయాడు. ఆకలి దేని కొరకు ఆరాటపడ్డాడు? ఏం సంపాదించుకున్నాడు? అనే సత్వరాలు దేన్ని దాచిపెట్టుకున్నారు? దేన్ని సంపాదించుకున్నారు? ధనవంతుడు లాజరు సందర్భంలో ధనవంతుడు ఏం సంపాదించుకున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏది లాభం, ఏది నష్టం? ఆ రోజులు అంటాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నాడు. గొప్ప లాభ సాధనమై ఉందన్నాడు. అదే లాభం, అదే లాభం. లోకంలో దేవుని సంపాదించుకున్నవాడే ధనవంతుడు, పరలోకానికి మెట్లు వేసుకున్నవాడే ధనవంతుడు, పరలో జీవగ్రంథంలో పేరు రాయించుకున్నవాడే ధనవంతుడు. భూమి మీద ఈ ఆస్తిపాస్తులు కలిగిన వారంతా కూడా మేము గొప్ప అన్న ఆ మోసంలో బతుకుతున్నారు. అయితే వారు మోసపోయారు అంటాడు, వారు నష్టపోయారు అంటాడు. వాటిని విడిచిపెట్టు, నువ్వేమి సంపాదించాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటిని సంపాదించడానికి ప్రయాసపడు. అన్నాడు వచ్చిన విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, పరిగెట్టు అంటాడు, పోరాడు అంటాడు, గెలువు అంటాడు, సాధకం చెయ్యి అంటాడు, సాధకం చెయ్యి అంటాడు. దయచేసి నీవు చదువుకుంటున్న బైబిల్ అయి ఉంది, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు జీవితానికి ఏమి నేర్పిస్తుంది, నీవున్న విశ్వాస వీరులందరూ ఎలా పరిగెత్తారు, దేని కొరకు ప్రాకులాడారు, దేన్ని సంపాదించుకున్నారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, ఏమి పట్టుకోలేట, నిత్య జీవాన్ని చేపట్టు అన్నారు. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడ్డావు, అందుకొరకే దేవుని కాంక్ష ఇచ్చాడు, అందుకొరకే దేవుని ఆపర్చునిటీ ఇచ్చాడు. బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అన్నా, మరి బంగారు లోకాన్ని చేజేతులారా వదులుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఉద్యోగం కొరకు, డబ్బు కొరకు, పదవి కొరకు, అధికారం కొరకు, దేని కొరకు దాన్ని పోగొట్టుకోవద్దు, దేని కొరకు దాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి అర్థం చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో మనం ఎలాగ ఉన్నాం, భక్తులు ఎలాగ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏం నేర్పిస్తున్నాయి, వాళ్ళ జీవితాలు ఏం నేర్పిస్తున్నాయి. సిటీ స్టడ్ ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్, ఆయన ఆస్తి అంతా అమ్మేసి క్రైస్తవ మిషనరీ సంస్థలకి సగం ఇచ్చి బేదలు తెచ్చేసి ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిపోయిన ఆయన అంటాడు, భూమి మీద ఏదైతే నిత్యము కాదో దాన్ని, పరలోకంలో ఏదైతే నిత్యమైందో దాని కొరకు పోగొట్టుకున్నవాడు ఎన్నటికి పిచ్చోడు కాదు అంటాడు. ఏది శాశ్వతమైందో దాని కొరకు, ఏది అశాశ్వతమైందో దాన్ని పోగొట్టుకునేవాడు పిచ్చోడు కాదు, నేను పిచ్చోని కాదు అంటాడు. మోషే అల్పకాలము పాప భోగము అనుభవించటకంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి పరో కుమార్తె కుమారు అనిపించుకోవడానికి ఒప్పుకోక సింహాసనం వద్దని, ఐగుప్తు ధనరాశులు వద్దనుకుని, ఐగుప్తు భోగభాగ్యాలు వద్దనుకున్నందుకు మోషే పిచ్చోడు అనుకుంటున్నావా? లోకంలో ఉద్యోగం కొరకు, లోకంలో డబ్బు కొరకు, లోకంలో పేరు కొరకు, దేని కొరకు దేవుణ్ణే పక్కన పెట్టి దేవుణ్ణే మర్చిపోయి దేవుడికి దూరం అయిపోతున్నా, నువ్వేమన్నా మేధావి అనుకుంటున్నావా? రేపు తేలిపోతావు, రేపు ఫెయిల్ అయిపోతావు. వాక్యనీతో మాట్లాడుతున్న మాట అదే, వాక్యనీతో మాట్లాడుతున్న మాట ఏది లాభం? దైవ భక్తి గొప్ప లాభం అన్నాడు. దైవ భక్తి గొప్ప లాభం అన్నాడు మూల వాక్యంలో మొదటి 4:8 శరీర సంబంధమైన సాధకం కొంచెమే ప్రయోజనం కాదు, లాభం లేదు అని నేను చెప్పను, కానీ చాలా చిన్న లాభం, తాత్కాలికమైంది. పరదేశి జీవితం, యాత్రికుని జీవితం, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే జీవితం, ఈ చిన్న జీవితంలో మీకు టెంపరీ షెడ్ చాలు, పర్మనెంట్ పక్కా బిల్డింగ్ అక్కర్లా, డూప్లెక్స్ హౌస్ అక్కర్లా, మీకు ఆ ప్యాకేజ్ లక్షల రూపాయల ప్యాకేజీలు అక్కర్లా. ఏం కావాలట, ఏముంటే చాలట, దేన్ని సంపాదించుకోవాలట, ఎంత ఉంటే చాలట? 6:8 అన్నాడు మొదటి తిమోతి పత్రిక 6:7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేము, మరి ఎంత కావాలి? అన్న వస్త్రాలు గలవారిగా ఉంటే దానితో తృప్తి చెందితే చాలు అన్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చాలు, అంతకు మించి అక్కర్లేదన్నాడు. మనమేమంటున్నాం? చాలదు, 80,000 రూపాయల జీతం చాలదు, 1,00,000 రూపాయల జీతం చాలదు, భర్త సంపాదిస్తున్నాడు, పిల్లలు సంపాదిస్తున్నారు, చాలదు చాలదు. జలగ ఇమ్ము అంటదట, చాలు అన్న మాట దాని నోట ఎందుకు వస్తుంది? శరీరం అలాగే జలగ. పౌలు ఏమంటాడు, నా శరీరం నల్ల గుట్టుకుని నన్ను లోపరుచుకుంటున్నాను, ఏం చేయమంటే చేయట్లేదు, నేను మిత్తముగా ఉన్నాను అంటాడు, మిత్తముగా ఉన్నాను అంటాడు. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులో 4:1 8:1 శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని, రెండు మాట, దైవ భక్తి ఎప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూలిదని, అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం అన్నాడు. అదే లాభ సాధనం, అదే ప్రయోజనకరం. ఇప్పుడు ప్రయోజనకరము, రేపు ప్రయోజనకరమే. భూమి మీద దేవుని కలిగి ఎంతమంది ఎన్ని మేలు పొందుకుంటున్నారో, నన్ను అడిగితే నా మట్టుకు నేను చెప్తాను, భూమి మీద ఏది నాకు అక్కర్లేదన్నట్టుగా మాట్లాడుతున్నానో, అయినా సరే ఆయన పొందుకున్నాం గనుక ఏం తక్కువ చేశారు. 2008లో డిగ్రీ అయ్యింది, 2008లో ఉద్యోగంలోకి వచ్చాను. ఒకే ఒక అమ్మాయిని చూసిన రెండో అమ్మాయిని చూసే అవకాశం వల్ల పెళ్ళైన సంవత్సరానికి పిల్లల్ని ఇచ్చాడు. ఈరోజు ఆ పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ఏం తక్కువ చేస్తాడు ఆయన దగ్గరికి వస్తే, ఏం తక్కువ చేస్తాడు ఆయన దగ్గరికి వస్తే. కాబట్టి ఈ జీవం విషయంలో ప్రయోజనకరమైంది. ఒక మనిషి మాట అక్కడ రాయబడింది 8వ వచనంలో, అది వాగ్దానంతో కూడినది. దైవభక్తిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయట, దైవభక్తిలో గొప్ప వాగ్దానాలు ఉన్నాయట, దైవభక్తులు దాచిపడ్డ వాగ్దానాలు, దైవభక్తులు దాచిపడ్డ ఆశీర్వాదాలు నిజంగా చాలా చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. వాటిని ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ద్వితీయ ఉపదేశకాలము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి చదివితే చాలా శ్రేష్టమైన వాగ్దానాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. మర్చిపోయి ఈ ఒక్క మాట చూద్దాం. చాలా పురుకోరిపే ప్రోత్సహించింది అక్కడి. ద్వితీయ ఉపదేశకాలము 7వ అధ్యాయం 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడలా మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి మీకు కృప చూపును. ఆయన ప్రామిస్ చేశాడు, మాట తప్పిపోడు. ఏమన్నాడు బైబిల్లో? ఆకాశం భూమి గతించను గాని నా మాటలు గతించు అన్నాడు కదా. ఆ దేవుడు ప్రామిస్ చేసిన వాటిని వాగ్దానాన్ని నెరవేరుస్తాడట. 13వ వచనం అంటాడు, ఆయన్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదమైన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నీ సస్యశ్యామలాన్ని, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. ఆయన చేతుల్లో ధనఘనతలు, ఆయన చేతుల్లో దీర్ఘాయువు, ఆయన శ్రీమంతుడు. ఆయన్ని పొందుకుంటే లోకంలో ఏది లేకపోయినా దేవుడు నీతో ఉంటే నువ్వే శ్రీమంతుడివి, నువ్వే ఆస్తికర్తవి, నువ్వే ధన్యుడివి. ఆయన్ని పొందుకో అన్నాడు. దైవభక్తి, దేవుణ్ణి సంపాదించుకోవడం, దేవుణ్ణి సంతోష పెట్టడం, దేవుడికి నచ్చినట్టుగా జీవించడం, దేవుని కొరకు మితంగా ఉండటం, దేవుని కొరకు నిగ్రహించుకోవడం, దేవుని కొరకు కోల్పోవడం, అవేవి నష్టాలు కావట, అవి లాభాలట. గొప్ప లాభ సాధనం ఈ జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. ద్వితీయ దేశకాల 28వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ రాస్తాడు. నీ తొట్టి దీవించబడుతుంది, నువ్వు లోపలికి వచ్చినట్టు దీవించబడతావు, నువ్వు వెలుపలికి వెళ్ళినట్టు దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నువ్వు తలగా ఉంటావు తప్ప తోకగా ఉందో, ఎన్ని ఉన్నాయో బైబిల్లో. వాటిని క్యాలెండర్లో మనం పెట్టుకుంటాం, వాటిని ప్రామిస్ కార్డు మీద రాయించుకుంటాం. అవును, అవన్నీ వాస్తవాలే. వాటిని రాయించిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తక్కువ దేవుడు, అబద్ధమాడిన దేవుడు. కాబట్టి ఆయన పొందుకుంటే ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన నమ్ముకుంటే మరణం దగ్గర, నీతి మంత్రికి మరణం లేదు అని కాదు, కానీ నీతి మంత్రికి కూడా మరణం ఉంది, అయితే నష్టపోయే వారిగా మనం ఉండం. మరణం దగ్గర మన ఏకాకిగా మనం ఉండాల్సిన అవసరం లేదు. మరణం దగ్గర ఓడిపోయిన వారిగా మనం ఉందో, మరణం ఆవలి నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, మరణం ఆవల నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. మర్చిపోయిన వాగ్దానాలు నేను చూపించి నేను ముగింపులోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే పరిశుద్ధ లేఖనాలు ఎలా చదివిస్తున్నా. 7వ వచనం 2వ లైన్, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అన్నాడు. అది కానీ 2వ అధ్యాయంలో జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవిస్తారు అని రాయబడింది. మరణం మనం కలవరపరుస్తుంది, గుండెల నిండా గంపడంత ఆశ ఉంది, నేను చావకూడదు, నేను బ్రతకాలని ఉంది. కానీ ఎవరు కూడా నీ బ్రతుకుకి, నీ మరణాన్ని జయిస్తారని చెప్పడానికి ఎవరు నీకు ప్రామిస్ చేయలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు మాట వినలేకపోతున్నారు. వాళ్ళకే గ్యారంటీ లేదు. అయితే నీ దేవుడు, నా దేవుడు బైబిల్ గ్రంథంలో అంటాడు, రా నీకు జీవవృక్ష ఫలాలు ఇస్తాను అన్నాడు. రెండవ అధ్యాయం 10వ వచనం చదివితే అందులో రెండో మాట, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. జీవ కిరీటం వాడబారే కిరీటం కాదు, క్షయమైపోయి కిరీటాలు కాదు, వెండి బంగారాలతో కిరీటాలు కాదు, జీవ కిరీటం. జీవ కిరీటం ఆ మాట ఎంత గొప్ప మాట. తినకొస్తే 17వ వచనంలో ఇలాగ అన్నాడు, 17వ వచనం 17వ 17వ వచనంలో రెండవ మాట చదివితే జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను, అతనికి తెల్ల రాతినిస్తును, ఆ రాతి మీద చెక్కబడ్డ ఒక కొత్త పేరును, పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు అన్నాడు. ఏమన్నాడు? రాతి మీద చెక్కబడ్డ పేరు, చెరుగుపోని పేరు, స్థిరమైన పేరు, దేవదూతల ఆహారం, పరలోకపు ఆహారం, మరుగైన మన్నా నీకిస్తాను అన్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రాలు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రం తిరిగి పెట్టక అన్నాడు. పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో. చెరిగిపోద్దా? చెరిగిపోదు అన్నాడు. జీవ గ్రంథంలో నుంచి అతని పేరు ఎంత మాత్రం తిరుగు పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను అన్నాడు. నాకు తెలియదు అన్నదట, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెని ఆయన ఒప్పుకుంటాడట. 20వ వచనంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు నొప్ప నిలిచింది తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదు. దేవునితో సహవాసం, దేవుడితో సహపంక్తి, దేవుడితో కలిసి భోజనం చేయటం, ఆయనతో కలిసి ఒక ఇంట్లో ఉండటం సాధ్యము అన్నాడు. 21వ వచనంలో ఇలాగ అన్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చునున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా తండ్రి సింహాసనం కూర్చుననిస్తాను అన్నాడు. సింహాసనం ఇస్తాను అన్నాడు. ఏమి వాగ్దానం? దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానాలతో కూడుకుంది. మాట తప్పని దేవుడు, అబద్ధమాడిన దేవుడు అనేక మాటలు ముందే రాయించాడు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, ఎన్ని విషయాలు ఎంత నిశ్చయంగా ఆయన మాట్లాడాడు. మనుషులు నమ్మలేం, ప్రభుత్వాలు నమ్మలేం, ఈ ప్రైవేట్ ఉద్యోగాలు నమ్మలేం, మన జీవితాలకు మనకు గ్యారంటీ లేదు. ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తాడన్న విషయం నమ్మకోలేదు. ఇది నమ్మకోలేని జీవితంలో అన్ని నమ్మేస్తున్నాం, అందరిని నమ్మేస్తున్నాం. నమ్మదగిన దేవుని విషయంలో అనుమానం ఉంది, నమ్మదగిన దేవుని విషయంలో మాత్రం ఎందుకో నమ్మలేకపోతున్నా. ఎవరు మోసం చేస్తున్నాను? ఎవరు మోసం చేస్తున్నాను? నేను పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోనో, రాబో జీవం విషయంలోనో, అన్ని విషయాల్లో దానికి వాగ్దానాలు ఉన్నాయి. అది ప్రయోజనకరమైనవి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఫిజికల్గా నువ్వు హెల్త్గా హెల్దీగా ఉండాలంటే కనీసం రోజుకు ఒక అరగంట వ్యాయామం చేయాలి, అరగంట వాకింగ్ చేయాలి, అరగంట జాగింగ్ చేయాలి, నీ పనులు చేసుకోవాలని ఫిజికల్గా ప్రతిరోజు నువ్వు ఆ పని చేయాలి, శరీరాన్ని చెమ పెట్టాలి అంటే వింటున్నావు, నమ్ముతున్నావు. అయితే ఆత్మీయ జీవితంలో ఆరోగ్యం ఉండడానికి ఎంత సమయం నువ్వు దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకి, దేవునితో సహవాసానికి ఇస్తున్నావు? లోకంలో బ్రతకడానికి చదువుల కొరకు 3.5 సంవత్సరాల వయసులో పిల్లలు స్కూల్లో పడేస్తున్నావు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు రోజు వృద్ధుడే వృద్ధుడి అంత కష్టపెడుతున్నావు లోకంలో చదువుల కొరకు. మరి దేవుని గురించిన చదువు కొరకు, దైవిక జ్ఞానం కొరకు ఎన్ని సంవత్సరాలు మనం పిల్లల్ని తరిపిదిస్తున్నాం? ఎంత సమయం మన పిల్లల్ని దేవుని జ్ఞాన సాధనకి అప్పగిస్తున్నాం? లోకంలో పొట్ట పోషించుకోవడం కొరకు రోజుకి 8 గంటలు, రోజుకి 10 గంటలు, రోజుకి 12 గంటలు అమ్ముడైపోతున్నాం పొట్ట పోషణ కొరకు. మరి అలాగైతే దేవుని సంపాదించుకోవడం కొరకు, జీవాన్ని సంపాదించుకోవడం కొరకు, పరలోకం సంపాదించుకోవడం కొరకు రోజుకి 8 గంటలు కష్టపడుతున్నాం? 8 గంటలు కష్టపడుతున్నాం? వేరు ఇది వేసుకుంటే ఎక్కడున్నాము? బేరీ చేసుకుంటే మేమైపోతామో. చాలా విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి, చాలా విషయాలు స్పష్టంగా ఉన్నాయి. లోకంలో నువ్వు సంపాదించిందంతా వెళ్ళిపోతుంది, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అయితే తరలోకం దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుందో ఒక మాట ఇలా అన్నాడు. ఆ మాట రాసుకోవడం మనం, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24 వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24 వచనం చూడండి. కొందరి పాపాలు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది, మరికొందరి పాపాలు వారి వెంట వెలుచున్నది. కొన్ని పాపాల ముందు, కొన్ని పాపాల వెంట. నీతో పాటు వచ్చేది ఏమైనా ఉందంటే పాపాల చిట్ట వస్తుందంట. దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని దేని కొరకు మిస్యూజ్ చేశావో ఆ లిస్ట్ అంతా వస్తుందట. సంపాదించిన ఆస్తి ఉండిపోతుంది, సుఖపడదామని సంపాదించుకున్నవన్నీ ఉండిపోతాయి. ఆ వాటి కొరకు నువ్వు ఎన్నైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించావో, ఎన్ని పాపాలు చేసావో, ఆ చిట్ట ముందు వెనక. కొందరు పాపాలు తేటగా బయలుపడి న్యాయకు తీర్పునకు ముందు నడుచుచున్నవి, మరికొందరు పాపాలు వారి వెంట వెళ్ళుచున్నవి. మిగిలేదేంటి, పట్టుకుపోయేదేంటి, తీర్పులకు వెళ్ళేదేంటి, చివరికి ఏది మనల్ని మన దేవుని ఎదుట నిలబడుతుంది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ వాక్యం చదువుకోవాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ వాక్యం మనం చదువుకోవాలి. అంతట ఎప్పటి నుండి ప్రభునందు మృతు నుండి మృతులు ధన్యులని రాయము, సజీవులు ధన్యుల, మృతులు ధన్యుల. దేవుళ్ళో చావు కూడా ధన్యతే, దేవుళ్ళో మరణం కూడా ధాన్యమే. దేవుళ్ళు ఉండి చచ్చిపోయిన వాడు నష్టపోలేదు, వాడు కేవలం అడ్రస్ మార్చుకున్నాడు. అమెరికా వీసా తీసుకొని అమెరికా వెళ్ళిపోయిన వాడి కోసం గుండెలు బాదుకుంటామా? ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయిన వాడికి గుండెలు బాదుకుంటామా? బెటర్ ప్లేస్ కి వెళ్ళాడు, వాడు సక్సెస్ అయ్యాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, అబ్రాడ్ వెళ్ళాడు గర్వంగా చెప్పుకుంటాం. అదే బైబిల్ రాయబడింది, క్రీస్తు నందుండి మృతి చెందినవాడు, వాడి ప్లేస్ మారింది, వాడి అడ్రస్ మారింది, వాడి పొజిషన్ మారింది, వాడి మరణం నుంచి జీవంలోకి వచ్చాడు, భూమి నుంచి పరలోకానికి వచ్చాడు, వాడు ధన్యుడు అన్నాడు. ఎప్పటి నుండి ప్రభు నుండి మృతు నుండి మృతులు ధన్యులను రాయము అని పరలోకం నుంచి ఒక స్వరం చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు. సాధకం, ఎక్సర్సైజ్, ట్రైనింగ్, దేవుని కొరకు మితంగా ఉండటం, దేవుని కొరకు నిందపడడం, దేవుని కొరకు శ్రమ పడడం, అవన్నీ చేశారు. ఇప్పుడు నిత్య విశ్రాంతి, రెస్ట్ ఇన్ పీస్ అంటాం. చచ్చిన ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది పెట్టుకోవడం, మనకు అలవాటు అయిపోయింది చెప్పడం. రెస్ట్ ఇన్ పీస్ ప్రతి ఒక్కరికి తేరగా లేదు. నిత్య విశ్రాంతి అందరి కొరకు కాదు, ప్రభు నుండి, ప్రభులో మృతు నుండిన వారికి మాత్రమే విశ్రాంతి. మిగతా వాడికి, మిగతా వారందరికీ అంగలార్పు, ఏడుపు, వేదన, ఆరని అగ్నిలో అనంతకాలపు శిక్ష. అది బైబిల్ సత్యం. వారు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు. అండర్లైన్ చేయండి, వారి క్రియలు వారు వెంట పోయినని ఆత్మ చెప్పుచున్నాడు. ఏం వెళ్తున్నాయి? పరిశుద్ధుల క్రియలు వెళ్తున్నాయి, అనీతి మంతుల పాపాల చిట్టాలు వెళ్తున్నాయి. ఈ మాట రాసిపెట్టుకుందాం. ఈరోజు మనం దేవుని కొరకు ఎలా ఉన్నాము అన్నది రేపు పరిగణనకు వస్తుంది. ఈరోజు మనం దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాము అన్నది పరిగణనకు వస్తుంది. కాబట్టి దేవభక్తి విషయంలో నువ్వు సాధన చేయాలి, దేవభక్తి విషయంలో నువ్వు తర్పిడి పొందాలి, దేవభక్తి విషయంలో నువ్వు సాధన చేయాలి అని ఆయన మాట్లాడుతుందిగా. లోకంలో చాలా తర్పిడి పొందుతున్నాం, లోకంలో చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, లోకంలో చాలా ప్రయాసపడుతున్నావు. దేవుని గుడిగా, దేవుని వాక్యం ఎరిగిన వాడిగా, పరలోక సంబంధమైన సాధనలోకి మనం మనల్ని మనం అప్పగించుకుందాం. అతి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్.
ఆమేన్. ఇంతవరకు కూడా దేవుడు శ్రేష్టమైన సంగతులు మనందరికీ కూడా బయలుపరుచున్నారు. పిల్లరా, మరి మొదటి తిమోతి రాసిన పత్రికలో నుంచి అనేక తలంపులు దేవుడు తన దాసు నిలబెట్టుకుని మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. అనేక విషయాలు మనకి మరణం తర్వాత జరగబోయే ఆ వాగ్దానాలు, ఆ కిరీటాల విషయంలో కూడా ప్రకటన గ్రంథంలో నుంచి కూడా విస్తారమైన మాటలతో మనందరితో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆత్మ సాధక విషయంలో మనం నిర్లక్ష్యం చేయక, ఆత్మ సాధక విషయంలో, దేవభక్తి విషయంలో మనం ఎప్పటికప్పుడు సాధకం చేసుకునే వారిగా ఉందాం. ఆ రీతిగా ముందుకు కొనసాగుదాం. వాక్యం ఇచ్చిన దేవుని దాసుల కొరకు, వాక్యం యొక్క ఫలింపు కొరకు ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు సమయం తీసుకుని ప్రార్థన చేయగలరు.
వాక్య ఫలింపుని ఇంకా ప్రార్థించుకున్నాము. అందరు ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, యెషయా స్తోత్రం స్తోత్రం. దయగల మా నాయన, దయామయడా, కృపామయడా, ఇదిగో దేవా నాయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేనాళ్ళ స్థితి కనమల చేత స్తింపబడుచున్న మా గొప్ప దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, మరి నాయన ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించుంటున్నారయ్యా. మరి నన్ను మమ్మల్ని అయితే మీరెంతగానో ప్రేమించారు, మీకు ఇష్టలుగా చేసుకున్నారు అయ్యా. మరి నాయన, మరి మీ ప్రేమ బిడ్డలముగా నాయన మమ్మల్ని నాయన సజీవ లెక్కలో మరి యొక్క దినము, మరి యొక్క వారము మాకు దయచేసి మీ పాద సన్నిధిలో ఉదయ కాలమున నాయన మోకరిల్లి ప్రభువా తండ్రిని, మేము కూడా తండ్రి ఒక సాధనముగా మీ సన్నిధిలో అయినా ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై వందనాలు, కృతజ్ఞత, స్తువందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో దేవా, మరి ఆయన ప్రాముఖ్యమైన విషయాలను ఆయన మరి మీ యొక్క ఆయన ప్రియ బిడ్డ మహేష్ సార్ గారి ద్వారా ఎన్న విషయాలు అయినా మరి తెలియపరచుకుంటున్నాం నాయన. నన్నయన వాక్యంలోనైనా ఎంతో గూఢమైన వాక్యములోనైనా మరి అందులోని లోతులు గురించి నైనా మాకు ఎంతగానో వివరించి చెప్తున్నందులకై మీకు కృతజ్ఞత, స్తుతి వందనములు. అయినా మరి సార్ గారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి కూడా కృతజ్ఞత, స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి వారి మంచి వారికి కావలసినటువంటి మంచి ఆయురారోగ్యం, శక్తి బలం దయచేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయమని అడుగుచుంటున్నాం. ఇదిగో దేవా, మరి వాక్యము నైనా మరి వినడమే కాకుండా దేవా మా హృదయాలలో నైనా మరి మేము కూడా నైనా పదిలపరుచుకొని నైనా మీ ఇష్టలుగా మీ ప్రియబిడ్డలముగా నైనా మరి మీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుకుంటూ నైనా మీ యొక్క మీకు మహిమకరంగా నేను ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మరి క్రైస్తవులంటే ఎక్కిరింపబడే జీవితాలు కాకుండా అయ్యా మరి మాదిరికరమైనటువంటి జీవితాలు మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటున్నాం నైనా. మరి క్రైస్తవ కుటుంబాల పట్లనైనా మీరు ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవా మీకు స్తోత్రాలు. మరి నా తండ్రి నా ప్రభా, మరి మీ సన్నిధిలో దేవా, మీ భయభక్తుల్లో దేవా, మరి మా కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలు నైనా తల్లిదండ్రులను బిడ్డలను ఏ విధంగా పెంచాలో నైనా మరి మేము మాదిరికరంగా ఏ విధంగా తల్లిదండ్రులను కూడా జీవించాలోనైనా మరి వాక్యాల ద్వారా నైనా మాకు తెలియపరిచిన గొప్ప తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన విట్టబడినటువంటి వాక్యమును నైనా ముప్పదింతలుగా అరవదింతలుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని నైనా మరి విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మరి ఇటు అటు తొలగిపోకుండా దేవా మరి మీ యొక్క నిత్యత్వంలో జీవించుటకు నైనా సహాయం చేయమని అడుగుచుంటున్నాం. అవును తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి అయిన దేవ, మరి ఇంకా ఈ కాన్ఫరెన్స్ కి ఎవరైతే నైనా రాలేక నైనా వెసులుబాటు లేక ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మరి యొక్క దినము నైనా మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయమని, ఇతబడిన వాక్యము మరొకసారి ఫలింప చేయమని, మరి నైనా విచ్చినటువంటి మహేష్ సార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మరి ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా దేవా కలుసుకున్న పర్యంతం వరకు మీ కృపాక్షేమములతో నన్ను మమ్మల్ని నిత్యం నిలకడగా నింపి దానయ్య యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చుంటున్నాం తండ్రి.
వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరికి ప్రభు పేరిట వందనాలు.